ఈరోజు మనం భగవద్గీత యథాతథం అధ్యాయం 17 శ్రద్ధాత్రయ విభాగ యోగం, ఇందులో 21వ శ్లోకం గురించి మనం చర్చ చేద్దాం. దీనికి తాత్పర్యం మరియు భాష్యము శ్రీల ప్రభుపాదుల వారి ద్వారా. మొదటగా తాత్పర్యం, ప్రత్యుపకార వాంఛతో గాని సకామ ఫల వాంఛతో కాని విసుగుతో చేయబడు దానము రజోగుణముతో కూడినదని చెప్పబడును. భాష్యము, ఒక్కొక్కప్పుడు స్వర్గము పొందుటకు గాని అధికమైన బాధతో గాని ఈ విధముగా ఎందుకు వేము చేసినని పశ్చాత్తాపముతో గాని దానము చేయబడుచుండును. అట్లే ఒక్కొక్కప్పుడు పైవాని కోరికచే ఆవశ్యకత వలన దానము చేయబడుచుండును. ఈ విధములైన దానములు రజోగుణమునకు సంబంధించినవని చెప్పబడును. ఇంద్రియతృప్తి కొనసాగించుచుండు సంఘములకు దానములు చేయు ధర్మ సంస్థలు పెక్కు కలవు. వైదిక మత గ్రంథములు అట్టి దానములను ఆమోదింపవు. సాత్వికమైన దానమే వానిచే ఉపదేశింపబడినది. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనాశలాకయ చక్షురున్మిలితం యేన తస్మై శ్రీ గురవే నమః. శ్రీచైతన్యమనోభీష్టం స్థాపితం యేన భూతలే స్వయం రూపకదామయం దదాతి స్వపదాంతికం. వందేహం శ్రీగురాం శ్రీయతపదకమలం శ్రీగురున్ వైష్ణవాంశ శ్రీరూపం సాగ్రజాతం సహగణ రఘునాథాన్వితం తం సజీవం సాద్వైతం సావధూతం పరిజన సహితం కృష్ణ చైతన్య దేవం శ్రీరాధాకృష్ణ పాదాన్ సహగణ లలిత శ్రీ విశాఖాన్వితాంశ. హే కృష్ణ కరుణా సింధో దీనబంధో జగత్పతే గోపేశ గోపికాకాంత రాధాకాంత నమోస్తుతే. తప్త కాంచన గౌరాంగీ రాధే వృందావనేశ్వరీ వృషభానుసుతే దేవీ ప్రణమామి హరిప్రియే. వాంఛ్యాకల్పతరోభ్యశ్చ కృపాసింధుభ్యేవ చ పతితానం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. జయ శ్రీకృష్ణ చైతన్య ప్రభో నిత్యానంద శ్రీ అద్వైత గదాధార శ్రీవాసుది గౌరభక్తవృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. ముఖం కరోతి వాచాలం పంగుం లంగాయతే గిరి యత్కృపాతామహం వందే శ్రీగురుం దీనతారినాం. ప్రత్యుపకార వాంఛతో కాని సకామ ఫల వాంఛతో కాని విసుగుదో చేయబడు దానము రజోగుణముతో కూడినదని చెప్పబడును. క్రిందటి వారం కూడా మనం ఈ దానం గురించి మనం చాలా మాట్లాడుకోవడం జరిగింది. దానం అనేటువంటిది ఎందుకు చేయాలి, ఎలా చేయాలి, ఎవరికి చేయాలి, మూడు రకాలైనటువంటి విషయాలు మనం మాట్లాడుకున్నాం. ఎవరికైనా గుర్తుందా, క్రిందటి వారం మూడు విషయాలు మనం మాట్లాడుకున్నాం. దానం చేసేటప్పుడు మూడు మనకి గుర్తుండాలి. మూడు విషయాలు ఏమిటివి? ఒకటి, మొట్టమొదటిది ఏమిటి, దానం చేయడం మనందరి యొక్క ధర్మము, అది నెంబర్ వన్. ఇక రెండవది ఏమిటి, రెండవది ఫలాన్ని ఆశించకుండా దానం చేయాలి, ఇది రెండవది. ఇక మూడవది ఎవరికి దానం చేయాలి, ఎలా దానం చేయాలి. ఈ మూడవ దాంట్లో ఇవన్నీ ఉంటాయి. ఎవరికి, ఎలా, ఎక్కడ, ఇవన్నీ కూడా మనం ఆలోచించి గనక దానం చేసినట్లయితే ఆ దానానికి పరిపక్వత అనేటువంటిది ఉంటుంది. దానివల్ల మనకి స్పిరిచువల్ బెనిఫిట్ లేదా ఆధ్యాత్మికమైనటువంటి బెనిఫిట్ మనకి వస్తుంది. లేకపోతే మిగిలిన ఆ యొక్క నియమాల్ని పాటించకుండా గనక మనం దానం చేసినట్లయితే అది రజోగుణంలో కానీ లేదా తమోగుణంలో కానీ దానం చేసినట్లు అవుతుంది. అయితే ఈరోజు శ్లోకంలో కృష్ణుడు మనకి రజోగుణంలో దానం చేయడం అంటే ఎట్లా చేస్తారు అనేటువంటిది ఇక్కడ చెప్తున్నారు. ఎట్లా చేస్తారంట, యత్తు ప్రత్యుపకారార్థం. అంటే మొట్టమొదట దానం చేసే ముందే క్లియర్ గా మనకు మైండ్ లో ఉంటుంది ఏమిటి, దీనివల్ల నేను ఫలాన్ని పొందాలి అనేటువంటి భావన. పిల్లల్ని ఆడించే వాళ్ళు దయచేసి పక్కకు తీసుకెళ్ళి ఆడించినట్లయితే క్లాస్కి డిస్టర్బెన్స్ ఉండదు. రజోగుణంలో ఉండేటువంటి దానం అంటే ముందే నిర్ణయం అయిపోతుంది మన మనసులో ఏమిటి, ఫలాన్ని సాధించాలి కాబట్టి నేను దానం అనేటువంటిది చేయాలి. అంటే ప్రతిఫలం అనేటువంటిది ముందు ఆల్రెడీ మన మనసులో ఉండే ఉంటుందన్నమాట. మనం చేసేటువంటి దానాలన్నీ కూడాను ఈ కేటగిరీలోకి వచ్చేటువంటివి, ఆల్మోస్ట్ అన్నీ కూడా ఈ కేటగిరీలోకి వచ్చేటువంటివి. మనం ఎప్పుడైనా సరే ఏదైనా దానం ఇచ్చామనంటే వెంటనే మనకు మనసులో ఒకటి ఉంది, మైండ్లో ఒకటి ఉంది, ఫలాన్ని పొందాలి, ఫలాన్ని సాధించాలి అనేటువంటిది ఉంది. ఇక రెండవది సకామ ఫలవాంఛ, అంటే ప్రత్యుపకారం అన్నా సకామ కల ఫలవాంఛ అన్న రెండు కూడా ఒకటే. అంటే యాటిట్యూడ్ మాత్రం అదే, ఏ రకంగా మళ్ళీ ఫలితాన్ని పొందాలి అనేటువంటిది. ఇక దీంతో పాటు కొన్నిసార్లు ఎలా దానం చేస్తూ ఉంటామంట, విసుగుతో వీళ్ళ బాధ పడలేమ్రా అని చెప్పేసి మనం కొన్నిసార్లు దానం చేస్తూ ఉంటాం. మరికొన్నిసార్లు ఎలా దానం చేస్తూ ఉంటామంట, అరేరే దానం చేసేసనే ఆ డబ్బులు ఒకవేళ నాకుండుంటే ఫలాన్ని చేస్తుండేవాడినే అని బాధపడుతూ కొన్నిసార్లు మనం దానం చేస్తూ ఉంటామంట. ఈ కేటగిరీలోకి వచ్చేవన్నీ కూడా ఈ రకాలైనటువంటి దానాలన్నీ కూడా రజోగుణంతో కూడినటువంటివని ఇక్కడ మనకి శాస్త్రం చెప్తుంది. ఈ ప్రాబ్లమ్స్ అన్ని ఎప్పుడు ఉండవనంటే, ఇందాకలో మనం అనుకున్నట్టుగా ఆ మూడుండి కనుక పాటించినట్లయితే ఈ ప్రాబ్లమ్స్ ఏవి ఉండవు. అయితే ఇలాంటివి ఈ ప్రపంచంలో జరుగుతుంటాయా? మనం రోజు చూస్తూనే ఉంటాం. పొలిటికల్ పార్టీస్కి ఫండ్కి ఇస్తూ ఉంటారు, పార్టీ ఫండ్ అని ఇస్తూ ఉంటారు. ఆ పార్టీ ఫండ్ ఎందుకు ఇస్తారు? ఏదో పొలిటికల్ పార్టీ అంటే దాని మీద అభిమానమో అదో ఇదో కాదు. ఒకవేళ ఆ పార్టీ గనక అధికారంలోకి వచ్చినట్లయితే ఆ అధికారంలోకి వచ్చినటువంటి పార్టీ నుంచి ఎన్నో రకాలైనటువంటి ప్రాజెక్టులు సంపాదించాలని కొంతమంది పార్టీ ఫండ్కి దానం ఇస్తూ ఉంటారు. మనందరం కూడా చూస్తూనే ఉంటాం, కోట్లు కోట్లు దానం ఇస్తూ ఉంటారు. అంటే ఇచ్చి పుచ్చుకోవడం అనమాట, నేను మీ పార్టీ ఫండ్కి దానం ఇస్తాను, ఆ దానం ఇవ్వడం వల్ల మీ పార్టీ మంచిగా ప్రచారం చేసి అందరికీ మద్యము సారా డబ్బు అంతా పంచిపెట్టినట్లయితే మీకు ఓట్లు వస్తాయి, మీకు వచ్చినటువంటి ఓట్ల ద్వారా నేను మీరు కొన్ని ప్రాజెక్టుల్లో నాకు భాగస్వాములుగా చేయండి, తద్వారా నేను మీకు ఇచ్చినటువంటి డబ్బు కంటే డబుల్ లేదా త్రిబుల్ నేను సంపాదించుకుంటాను, దీన్ని దానం అంటారండి అన్నారు. చెప్పడానికి మాత్రం మంచిగా మంచి పదాల్లో దాన్ని దానం అని చెప్పేసి అంటారు, కానీ యాక్చువల్గా ఇది దానం కాదు. మరికొన్నిసార్లు ఎలా దానం చేస్తూ ఉంటారు, ఇలాంటివి మనం చూస్తూనే ఉంటాం. ఈ వినాయక చవితికి కానీ లేకపోతే దుర్గాష్టమికి కానీ వస్తూ ఉంటారు డబ్బాలు పట్టుకొని. ఇలా వాళ్ళు ఎలా వస్తారు అని అంటే, వీళ్ళు ఎందుకు వచ్చారా బాబు, వీళ్ళు ఎంత తొందరగా వీళ్ళని పంపించేద్దాం అని చెప్పేసి మనం మనసులో ఉంటుంది. అంతేగాని వాళ్ళని ఇన్వైట్ చేసి సాధారణంగా ఆహ్వానించి ఇంట్లో కూర్చోబెట్టి అయ్యా నా దానాన్ని స్వీకరించండి అని చెప్పేసి మనం ఎప్పుడు కూడా చేసింది లేదు. ఎందుకనంటే మన మనసులో అక్కడ దానం చేయాలనేటువంటిది లేదు. కానీ వీళ్ళు ఏం చేస్తారు, ఆ దానాన్ని మిస్యూజ్ చేస్తారు. ఎలా మిస్యూజ్ చేస్తారు, మనం ఇచ్చినటువంటి డబ్బుల్ని దేవి నవరాత్రులు లేకపోతే గణేష్ నవరాత్రులు అని చెప్పి డిస్కో డ్యాన్స్ పెడతారు. అక్కడ ప్రతిరోజు ఈవినింగ్ డిస్కో డ్యాన్స్, పాటలు, సినిమా పాటలు, డిస్కో డ్యాన్స్. డబ్బులు కలెక్ట్ చేసిన దేనికోసం, వినాయకుడి యొక్క సేవ కోసం. కానీ అక్కడ ఖర్చు పెడుతుంది దేనికోసం, డిస్కో డ్యాన్స్కి. చూసారా ఎంత దారుణం. మనం దానికి ఇవ్వకపోతే పరువు ప్రతిష్ట అని మనకి ఆ వీధిలో ఉండేవాళ్ళు లేకపోతే వాళ్ళందరూ కూడా మనల్ని తిడుతూ ఉంటారు. ఆ మాత్రం దానం ఇవ్వలేరండి, ఇంత పెద్ద ఫంక్షన్ చేస్తున్నాం. దానం ఇవ్వడానికి ప్రాబ్లం లేదు, దాన్ని సరిగ్గా ఉపయోగించమని అంటున్నాం. డిస్కో డ్యాన్స్ ఎందుకు పెట్టాలి, సినిమా పాటలు ఎందుకు వేయాలి? వినాయక చవితి వస్తే సినిమా పాటలు ఎందుకు వేయాలి? దుర్గాష్టమి వస్తే వినాయక చవితి వస్తే సినిమా పాటలు ఎందుకు వేయాలి? ఈ సినిమా పాటలు వేయడమే కాదు, ఈ వీధిలో ఉండే పిల్లలందరూ అక్కడికి వచ్చి వాళ్ళు డ్యాన్స్ చేస్తూ ఉంటారు. దాన్ని మనందరం కూడా ముచ్చటగా చూస్తూ ఉంటాం, బా మా పిల్లడు ఎంత చక్కగా డ్యాన్స్ చేస్తున్నాడు చూడండి. సో ఈ రకంగా ఈ దానం ఇచ్చేటువంటి గుణం మనకి పూర్తిగా పోయింది, ఎందుకంటే ఇలాంటి వాటి వల్ల. అంతేకాదు అలాంటి మంచి దానం ఇవ్వాల్సినటువంటి అవకాశాలు కూడా ఈ ప్రపంచంలో లేకుండా పోయినాయి. ఎందుకంటే మనం నమ్మలేనటువంటి పరిస్థితి వచ్చింది. ఎవరికి ఇవ్వగలుగుతాం, ఇస్తే వాళ్ళు ఏం చేస్తారు అనేటువంటిది మనకి కాస్త ఆలోచన అనేటువంటిది వస్తుంది. ఎందుకంటే మనం ఎదురుగానే చూస్తూ ఉంటాం, చాలా మంది ఇలా మిస్యూజ్ చేస్తూ ఉంటారు ఈ దానాన్ని. కొన్నిసార్లు ఏదైనా సరే ఒక మ్యూజిక్ కన్సర్ట్ కానీ లేకపోతే భరతనాట్యం కానీ ఒక ఆడిటోరియం బుక్ చేస్తారు. ఆడిటోరియంలో 1000 టికెట్లు అమ్మాలి కాబట్టి వీళ్ళు ఏం చేస్తారు, కొంతమంది ఏజెంట్స్ ఉంటారు, ఆ ఏజెంట్స్కి టికెట్ బంచెస్ ఇస్తూ ఉంటారు. 20 టికెట్లు, 30 టికెట్లు, 50 టికెట్లు అని బంచెస్ ఇస్తూ ఉంటారు. ఇచ్చి వాళ్ళకి ఒక కమిషన్ ఇస్తూ ఉంటారు, నువ్వు ఇన్ని టికెట్లు ఇచ్చినట్లయితే, ఇన్ని టికెట్లు అమ్మినట్లయితే నీకు ఇంత ప్రాఫిట్ ఇస్తామని చెప్పేసి. సో వీళ్ళు ఏం చేస్తారు, మంచి ఫంక్షన్ జరుగుతుంది మంచి ఫంక్షన్ జరుగుతుంది అని అందరి మీద రుద్దుతూ ఉంటారు టికెట్లు. నువ్వు నాకు తెలుసున్నాడుగా కదా కొద్ది డబ్బు కొద్దిగా దానం ఇవ్వు అని చెప్పేసి వాళ్ళు ఆ టికెట్ని రుద్దుతూ ఉంటారు. అలాంటప్పుడు ఏమవుతుంది అంటే మనం వాళ్ళ మీద అంటే ఆబ్లిగేషన్ అంటాం చూస్తారా, ఫ్యామిలీ ఫ్రెండ్స్ అండి ఇవ్వకపోతే కోపం చేస్తారండి అని కొన్నిసార్లు మనం దానం చేస్తూ ఉంటాం. కానీ మనసులో మాత్రం బాధ ఉంటుంది, వీడు రాకపోయింటే బాగుండేది, ఈ నెలలో బోల్డెన్ డొనేషన్లే, వీడు వస్తున్నాడు వాడు వస్తున్నాడు ఈ ప్రోగ్రామ్ అంటే ఆ ప్రోగ్రామ్ అంటున్నారు, ఎవరికి ఇవ్వకపోయినా వాళ్ళందరూ కూడా మళ్ళీ మన మీద పడుతూ ఉంటారు. కొన్నిసార్లు ఏం చేస్తూ ఉంటాం, పెళ్లికి కూడా దానాలు చేస్తూ ఉంటాం. మనం పెళ్లికి వెళ్ళేటప్పుడు చదివింపులు అంటారు, డబ్బులు కవర్లో పెట్టిస్తూ ఉంటారు. అయితే వీళ్ళు వెళ్ళేటప్పుడే ముందే క్యాల్కులేట్ చేసుకుంటారు ఎక్కడ ఏ పెళ్లికి వెళ్ళాలి ఏ పెళ్లికి వెళ్ళకూడదనండి. కొన్ని పెళ్లిలో ముగ్గురు పిల్లలుంటే, నాకు ఇద్దరు పిల్లలుంటే నాకు 300 ఎక్కువ వస్తుంది, వాళ్ళకి 200, ముందే ఆలోచించేసుకుంటారనమాట. ఆలోచించుకొని ఎంత చదివించాలి ఇదంతా కూడా చాలా క్లియర్గా ఉంటుంది మైండ్లో. నేను ఎన్నో పెళ్లిళ్ళు చూశాను, సేమ్ థింగ్, ఇచ్చే గిఫ్ట్ కానీ ఏదైనా సరే ముందే క్యాల్కులేట్ చేసుకుంటారనమాట. వాళ్ళకి ఎంత గిఫ్ట్ ఇవ్వాలి, ఎంత డబ్బు ఇవ్వాలి, ఇవన్నీ కూడా ఒక రకంగా దానమే. కానీ దానం రజోగుణంకి సంబంధించినటువంటి దానం. కాబట్టి శాస్త్రం ఏముంటుంది, ఇలాంటి దానాలు మంచివి కావు. ఇది శాస్త్రంలో ఎక్కడ కూడా చెప్పలేదు, ఇలాంటి దానాలు అనేటువంటివి ఎక్కడ కూడా చెప్పలేదు. అదే ఇప్పుడు ప్రస్తుతం ప్రపంచంలో మనకి అలాంటి పరిస్థితులు ఏర్పడ్డాయి. దానం ఇచ్చినా ఒప్పుకోరు, ఇచ్చినా సరిగ్గా దాన్ని ఉపయోగించరు, ఇవ్వకపోతే ఊరుకోరు. కాబట్టి తర్వాత ఇక్కడ ప్రభుపాదులు వారు అంటూ ఉంటారు, ఇంద్రియ తృప్తి కొనసాగించుచుండు సంఘములు దానములు చేయు ధర్మ సంస్థలు పెక్కు కలవు, వైదిక మత గ్రంథములు అట్టి దానములను ఆమోదింపవు. అంటే దానాలు ఎవరికి చేయకూడదు అని ఇక్కడ చెప్తున్నారు. ఇంద్రియ తృప్తి కోసం కొన్ని సంస్థలు ఏర్పరుస్తూ ఉంటారు, ఫలానా ట్రస్ట్ అని, ఫలానా ట్రస్ట్ అని, ఫలానా ట్రస్ట్ అని. చెప్పడానికి మాత్రం బోల్డ్ అని ఫలానా ఫలానా పనులు చేస్తున్నామని అంటారు, లోన్ మాత్రం బోల్డ్ అని జరుగుతూ ఉంటాయి. అలాంటి ట్రస్టులకి దానాలు ఇవ్వకూడదు అని చెప్పేసి ఇక్కడ మనకి శాస్త్రం చెప్తుంది. ఆ దానాలు ఆ యొక్క ట్రస్టుల యొక్క ముఖ్యమైనటువంటి ఉద్దేశం ఏమిటి అని అంటే ఇంద్రియ తృప్తి. అంటే అందులో ఉండేటువంటి ట్రస్టీస్ దానికి అనుబంధించినటువంటి మరికొంతమంది వీళ్ళందరి యొక్క ఇంద్రియ తృప్తి కోసం అలాంటి సంస్థలు అనేటువంటివి ఏర్పాటు చేయబడతాయి. కాబట్టి ఇక్కడ అలాంటి వాటికి దానం ఇవ్వకూడదు. క్రిందటి వారం మనం బాగా డిస్కస్ చేసాం ఎవరికి దానం ఇవ్వాలి ఎలా దానం ఇవ్వాలి అనేటువంటిది. దానానికి అర్హులైనటువంటి వాళ్ళు ఎవరు, కేవలం బ్రాహ్మణులు లేదా వైష్ణవులు, విష్ణు భక్తిలో ఉండేటువంటి వాళ్ళు, వీళ్ళు మాత్రమే కేవలం దానానికి అర్హులు. ఎందుకనంటే వాళ్ళకి స్వలాభం కోసం వాళ్ళు ఏది కూడా చేయరు. ఇంతకుముందు దానం అనేటువంటిది రాజులు చేసేటువంటి పని, క్షత్రియులు జనరల్ గా చేసేటువంటి పని దానం. క్షత్రియులు వైశ్యులు దానం చేయాలి, శూద్రులు దానం చేయాలని ఎక్కడ కూడా లేదు. ఎందుకంటే వాళ్ళు చేయలేరు కాబట్టి. క్షత్రియులు వైశ్యులు తప్పనిసరిగా దానం చేయాలి. ఎవరికి దానం చేయాలి, వాళ్ళకంటే ఇంకా ఉన్నతమైనటువంటి స్థానంలో ఉండేటువంటి వారికి దానం చేయాలి. ఎవరికి, బ్రాహ్మణులకి లేదా వైష్ణవులకి దానం చేయాలి. కాబట్టి మనకి ఇంతకు ముందు ప్రతి టెంపుల్ తో పాటు టెంపుల్ కట్టడమే కాకుండా ఆ టెంపుల్ మెయింటైన్ చేయడానికి అని చెప్పి కొన్ని భూములు ఇచ్చేటువంటి వాళ్ళు, రాజులు కొన్ని భూములు ఇచ్చేటువంటి వాళ్ళు. కాబట్టి ఇప్పటికీ కూడా మనకు పురాతనమైనటువంటి దేవాలయాలు ఉన్నట్లయితే వాటికి కొన్ని భూములు అనేటువంటివి ఉంటాయి. ఎందుకు ఆ భూములు ఇచ్చారు అని అంటే ప్రతిసారి ఆ టెంపుల్ మెయింటైన్ చేయడానికి ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్ళి అడుక్కోవాల్సినటువంటి పని లేదు. ఆ భూమి వల్ల వచ్చేటువంటి ఆదాయంతో టెంపుల్ ని మెయింటైన్ చేయాలనేటువంటి ఉద్దేశంతో ఈ రకంగా రాజులు జాగీర్లు ఇచ్చేటువంటి వాళ్ళు, కొన్ని 100 ఎకరాలు ఇచ్చేటువంటి వాళ్ళు రాజులు. అది వాళ్ళ యొక్క ధర్మం, రాజధర్మం, క్షత్రియ ధర్మం. కానీ ఇప్పుడు రాజులు ఏం చేస్తున్నారు, ఉన్న భూముల్ని తీసేసుకుంటున్నారు. ఇప్పుడు ఉండేటువంటి రాజులు టెంపుల్కి భూములు ఎక్కువైపోయినాయి, వాటికి మంచి రేటు పలుకుతా ఉంది కాబట్టి అమ్మేసి పార్టీ ఫండ్కి లేకపోతే ప్రచారానికి ఉపయోగించేసుకుందాం. అంటే చూడండి ఎంత కర్కశత్వం, అది దారుణమైనటువంటి పరిస్థితులు. అంటే టెంపుల్లో భగవంతుడి యొక్క వర్షిప్ మెయింటైన్ చేయడానికి వాళ్ళకి ఆలోచన లేదు, ఆసక్తి లేదు. ఆ టెంపుల్కి సంబంధించినటువంటి భూముల్ని మాత్రం తీసుకోవడానికి బోల్డ్ అంత ఆసక్తి. ఆ భూముల్లో వ్యభిచారం చేపిస్తూ ఉంటారు, ఆ భూముల్లో మాంస భక్షణం చేపిస్తూ ఉంటారు, ధూమపానం చేపిస్తూ ఉంటారు. ఈ రకమైనటువంటి చాలా చెడు అలవాట్లన్నీ కూడా నేర్పుతూ ఉంటారు అక్కడ. అలాంటి భూముల్ని తీసుకొని పేకాట్ల క్లబ్బులకు ఇస్తూ ఉంటారు. కంట్రీ క్లబ్బు, ఈ క్లబ్బు, ఆ క్లబ్బు, వెళ్తే అక్కడ ఏం జరిగేదేంటి, ఇవే జరిగేది. ఏం జరుగుతుంది అక్కడ, పేకాట ఆడుతూ ఉంటారు, లేకపోతే జూదం ఆడుతూ ఉంటారు, రకరకాలైనటువంటి జూదాలు ఆడుతూ ఉంటారు, మద్యం సేవిస్తూ ఉంటారు. వాళ్ళకి కొన్ని లక్షల లక్షల రూపాయలు ఉన్నాయి. మందిరానికి మాత్రం డబ్బులు ఇవ్వడానికి, భగవంతుడి యొక్క ప్రచారం జరుగుతుందని మందిరానికి ఎవరైనా సరే డబ్బులు ఇవ్వండి, డొనేషన్ ఇవ్వండి అని అంటే ఎవరు కూడా ముందుకు రారు. అంటే దారుణమైన విలువలు ఎంత దారుణంగా దిగజారిపోయినాయో మనకి అర్థమవుతుంది అన్నమాట. కాబట్టి శాస్త్రం నేర్చుకోవడం చాలా ముఖ్యం. మనకి గొప్ప గొప్ప ఆచార్యులు, గొప్ప గొప్ప ఋషులు మనకి నిర్దేశించినటువంటి సూత్రాలను మనం చాలా జాగ్రత్తగా మనం అవగాహన చేసుకుని వాటిని పాటించడం చాలా ముఖ్యం. లేకపోతే ఈ యొక్క కలియుగంలో మనం చాలా సత్యాలకు చాలా దూరంగా వెళ్ళిపోతున్నాం, భగవంతుడికి చాలా దూరంగా వెళ్ళిపోతున్నాం. కేంద్ర వారం కూడా మనం దేవుడి పేరుతో బోల్డ్ అంతమంది డబ్బులు. ఇంకొక ముఖ్యమైనటువంటి విషయం ఏమిటి అంటే, దానం అందరూ కూడా దేవుడు చేయడానికి కాస్త సంకోచిస్తారు. ఎందుకు అంటే దేవుడి పేరు మీద దానం చాలా మిస్యూజ్ అవుతుంది కాబట్టి, చాలా మిస్యూజ్ అవుతుంది. పేరు మాత్రం దేవుడిది, జరిగే కార్యకలాపాలన్నీ కూడాను దేవుడికి విరుద్ధంగా జరిగేటువంటి కార్యకలాపాలు. క్రింద వరం మనం అనుకున్నాం, కొన్ని కొన్ని దేవాలయాల్లో కొంతమంది వచ్చి దానాలు చేస్తూ ఉంటారు, కోట్ల రూపాయలు ఇస్తూ ఉంటారు, దాన్ని ఏ రకంగా దుర్వినియోగం చేస్తూ ఉన్నారనేటువంటిది మనం తెలుసుకున్నాం. మళ్ళీ మళ్ళీ నేను చెప్పదలుచుకోలేదు. ఆల్మోస్ట్ ప్రతి గుళ్ళో కూడాను ఏదో రకమైనటువంటి, గుళ్ళనే కాదు ఎన్నో సంస్థలు ఉన్నాయి అలాంటివి. అందుకే ఈ రోజుల్లో గుళ్ళు పెద్ద పెద్ద గుళ్ళు లేవు, అన్ని కూడాను ఏదో ఒక సందులో చిన్న చిన్న అక్కడ దేవుడికి ఉండడానికే ప్లేస్ ఉంటుంది, ఇంకా పూజారి రావడానికి కూడా ప్లేస్ ఉంటుంది. అక్కడ ఒక చిన్న శివలింగం పెడతారు, లేకపోతే ఇంకో వినాయకుడు విగ్రహం పెడతారు, దాని చుట్టూ రెండు గోడలు పెడతారు. అంటే బయట నుంచి అంత చేయాలి, లోన్ నుంచి వెళ్ళడానికి కూడా కాదు. ఇంతకుముందు దేవాలయాలు ఎంత ఉండేవనంటే పెద్ద పెద్ద దేవాలయాలు. శ్రీరంగ దేవాలయం కనుక మీరు చూసినట్లయితే శ్రీరంగపట్నంలో ముఖ్యమైనటువంటి ప్రదేశం అదే. శ్రీరంగం పెద్ద పట్టణం, కానీ శ్రీరంగపట్నం దేని చుట్టూ ఏర్పడిందంటే ఆ దేవాలయం చుట్టూ ఏర్పడింది. పెద్ద మందిరం, కొన్ని వందల వేల ఎకరాలు దానికి అనుబంధంగా ఉన్నాయి. ఆ రకంగా ఆ టెంపుల్స్ ఉండేటువంటివి ఇప్పుడు అన్ని కూడాను చాలా దారుణంగా ఈ యొక్క వాళ్ళని ఏమంటారో కబ్జాదారుల చేతిలోకి వెళ్ళిపోతున్నాయి. మేము రీసెంట్గా అక్కడ ధూల్పేటలో, అసలు ధూల్పేట మొత్తం అంతా కూడాను ఒకప్పుడు మఠాలు ఉండేవంట, వందల వందల ఎకరాలతో ఉండేటువంటి మఠాలు ఉండేవి. ఇప్పుడు అక్కడ జరుగుతుంది ఏమిటో తెలుసా? మీ అందరికీ తెలుసు అక్కడ ఏం జరుగుతుందో. నాటుసార వ్యాపారం జరుగుతుంది, గుడంబ వ్యాపారం జరుగుతుంది. ఎవరి భూమి మీద? దేవుడి భూమి మీద. ఎందుకు జరుగుతుంది? దాన్ని సరిగ్గా కాపాడేవాడు ఎవడు కూడా లేడు. గవర్నమెంట్ ఎండోమెంట్ వచ్చి మొత్తం అంతా కూడా నాశనం చేసేసింది. ఎండోమెంట్ అంటే ఏమిటి? గవర్నమెంట్ చేత పాలింపబడేటువంటి సంస్థ. ఏమండి, భగవంతుడికి సంబంధించినటువంటి విషయాల్ని, భగవంతుడి మీద అభిమానం ఉండేటువంటి వాడు, భగవంతుడి విషయాలు తెలిసినటువంటి వాడే దాన్ని పాలించాలి. కానీ భగవంతుడికి ఏమాత్రం సంబంధం లేనటువంటి వాళ్ళు కనుక పాలించినట్లయితే ఏమవుతుంది? ఈ రకంగా అవుతుంది. వందల వేల ఎకరాలు కబ్జాదారులు వచ్చేసి వాళ్ళు ఇల్లు కట్టేసుకున్నారు. కదలరు మెదలరు వాళ్ళు. ఏమయ్యా ఇది దేవుడు డబ్బు కదా, దేవుడు ల్యాండ్ కదా అని అంటే, నేను కూడా దేవుడు భక్తుండండి అని అంటాడు. చేసేది చెత్త పనులు, వాడు చెప్పడానికి మాత్రం నేను కూడా దేవుడు భక్తుండండి అని అంటాడు. సో ఈ రకంగా మొత్తం ఆశ్రమాలు, దేవాలయాలు అన్ని కూడా కబ్జాకి గురైనాయి. దీనివల్ల టెంపుల్స్ అన్ని కూడా చిన్న చిన్నవి అయిపోయినాయి. 3 రోజుల క్రితమే నేను ధూల్పేట వెళ్ళడం జరిగింది. అక్కడ అన్ని పెద్ద పెద్ద మఠాలు ఉండేవంట. అక్కడ జగదీష్ మఠ అని, ఈ మఠ అని, ఆ మఠ అని పెద్ద మఠాలు, వందల ఎకరాలు ఉండే ఒక్కొక్క దానికి. ఇప్పుడు అవన్నీ కూడా ఎలా అయిపోయినాయి? చిన్న టెంపుల్, ఇంత టెంపుల్ చుట్టుపక్కల మొత్తం అంతా కూడా ఆక్యుపై చేసేసారు. 2-3 అంతస్తుల బిల్డింగ్లు కట్టేశారు. ఇంకా బిల్డింగ్లు కట్టేశాక ఇంకెవడు ఒక్కడు కూడా కదలరు. అంటే దేవుడికే ప్లేస్ లేదు, ఇంకా భక్తులకేం ప్లేస్ ఉంటుంది అక్కడ? అలాంటి పరిస్థితి ఏర్పడింది అనమాట. కాబట్టి మన కల్చర్ దిగజారడానికి కారణం ఏమిటి? స్వార్థం పెరిగిపోయింది, దేవుడు అంటే నమ్మకం పోయింది, దేవుణ్ణి మనం ఎలా పెట్టుకున్నామనంటే ఏదో ఒక విగ్రహం పెట్టుకోవాలని చెప్పేసి పెట్టుకున్నా గానీ నిజంగా ఆయన మీద మనకి నమ్మకం లేదు, ఆయనకి మనం సేవ చేయాలనేటువంటి భావన లేదనమాట. దానివల్ల మొత్తం అంతా కూడా దిగజారిపోతా ఉంది. సెల్ఫిష్నెస్, స్వార్థం పెరిగిపోతూ నిజమైనటువంటి ప్రొప్రైటర్ని మనం గుర్తించట్లేదు. ఈ ప్రపంచాన్ని అంతటినీ కూడాను సృష్టించినటువంటి వాడు భగవంతుడు. కాబట్టి నిజంగా ఓనర్షిప్ అంటూ ఉండాలి అని అంటే ఎవరికి ఉండాలి? భగవంతుడికి ఉండాలి. ఈ ప్రపంచంలో ఉండే ప్రతి అణువు మీద అధికారం భగవంతుడికి ఉంది. కానీ మనం ఏం చేస్తున్నాం? భగవంతుడి యొక్క అధికారాన్ని తప్పించి మనం అధికారం పొందాలని చెప్పేసి మనందరం కూడా పరితపిస్తున్నాం. దీనివల్ల మనకి ఎన్నో రకాలైనటువంటి దుఃఖాలు వస్తున్నాయి. అందుకే ప్రభుపాదులు వారు ఏమంటారు, భగవంతుడు నిన్ను పెంచడం పెద్ద విషయం కాదు, నీకు తిండి పెట్టాలంటే భగవంతుడికి ఏమాత్రం కాదు, అదేం పెద్ద విషయం కాదు. ఇక్కడ అందరూ కూడా భక్తులందరూ కూడా అన్న ప్రసాదంతో చాలా హాయిగా ఉంటున్నారు. పొద్దున సాయంత్రం ప్రసాదం దొరకడం పెద్ద విషయం కాదు. దానికంటే ఎక్కువ నువ్వు ఇప్పుడు ఎప్పుడైతే ప్రయత్నిస్తావో, ఇల్లు కట్టాలి, మేడలు కట్టాలి, మిద్దెలు కట్టాలి, లేకపోతే బ్యాంక్ బ్యాలెన్స్ పెంచుకోవాలి, భూములు కొనాలి, ఇది చేయాలి అది చేయాలి అని ఎప్పుడైతే మనకి అత్యాశ పెరుగుతుందో, దురాశ పెరుగుతుందో, అప్పుడు ఏమవుతుంది, ఒరిజినల్ గోల్ అనేటువంటిది పోతుంది. జీవితంలో మనం సాధించాల్సింది మనం వదిలేసుకొని మనం వీటి వెనకాతలు మనం పరిగెడుతూ ఉంటాం అన్నమాట. కాబట్టి దానం అనేటువంటిది చాలా ముఖ్యం. ఎందుకనంటే దానం వల్ల మనకి ఏం తెలిసొస్తుంది అనంటే, నా దగ్గర ఉండేటువంటిది నాది కాదు, భగవంతుడిది, కాబట్టి ఆయనది ఆయనకే నేను ఇవ్వాలి అనేటువంటి భావన మనలో పెరుగుతుంది అనమాట దానం వల్ల. కానీ నిజంగా చెప్పాలంటే మనం దానం ఇవ్వగలమా? దానం ఎవరు ఇవ్వగలరు? ఎవరిదైతే సొంత ప్రాపర్టీయో వాళ్ళు వేరే వాళ్ళకి ఇస్తే దాన్ని దానం అంటారు. ఆయన ప్రాపర్టీ తీసుకుని ఆయనకి మనం ఏం దానం ఇస్తాం? శాస్త్రం ఏం చెప్తుంది, కొన్నిసార్లు సంధ్యావందనం చేసేటప్పుడు గంగానదిలో స్నానం చేసుకుని కొన్నిసార్లు ఎలా చేస్తూ ఉంటారనంటే, కొంతమంది బ్రాహ్మణులు ఇట్లా దోసులతో నీళ్లు గంగానదిలో నుంచి తీసుకుని మళ్ళీ ఆ నీళ్ళని ఎందులో వదిలేస్తారు, గంగానదిలో వదిలేస్తారు. అంటే నువ్వు నీళ్లు సమర్పించావు. ఎవరి నీళ్లు? గంగానది నీళ్లే. మళ్ళీ ఎవరికి సమర్పించావు? గంగానదికే సమర్పించావు. అందులో నీదేమైనా ప్రాఫిట్ ఉందా? లేదు. కానీ అలా చేయడం ద్వారా నీకు స్పిరిచువల్ బెనిఫిట్ అనేటువంటిది వస్తుంది. అలాగే మనకు ఉండేటువంటి, మన దగ్గర ఉండేటువంటి డబ్బు అవనివ్వండి, సంపద అవనివ్వనండి, అదంతా కూడా ఎవరికి చెందినటువంటిది? భగవంతుడికి చెందినటువంటిది. సో తద్వారా మనం దాన్ని మళ్ళీ అలాగే భగవంతుడికి ఎప్పుడైతే అర్పిస్తామో దానివల్ల మనకి స్పిరిచువల్ బెనిఫిట్ అనేటువంటిది ఉంటుంది. కాబట్టి దానం చాలా ముఖ్యమైనటువంటిది, ఎసెన్షియల్ థింగ్, ప్రతి మానవ మాత్రుడు అవలంబించాల్సినటువంటిది. మానవ మాత్రులే కాకుండా క్రిందటి వారం మనం అనుకున్నాం, పావనీనాం మనీషినః, చాలా గొప్ప వాళ్ళు కూడా దీన్ని ఎప్పుడు కూడా తప్పరంట. గొప్ప వాళ్ళు కూడా తప్పరు. యజ్ఞదాన తపశ్చైవ న త్యాజ్యం, వాళ్ళు త్యజించరంట. ఎవరు? పావనీనాం మనీషినః. మనీషులు అంటే గొప్ప గొప్ప ఋషులు కూడా దానం చేస్తుంటారు. నిజంగా బ్రాహ్మణుడు అనేటువంటి వాడు, బ్రాహ్మణుడు దానం చేసేటువంటి గుణం బ్రాహ్మణుడికి అది పుట్టుకతోనే వస్తుందనమాట. బ్రాహ్మణుడు 6 రకాలైనటువంటి పనులు చేస్తాడు. ఏమిటవి? దానం, ప్రతిగ్రహణం, యజ్ఞం చేయడం, వేరే వాళ్ళ చేత యజ్ఞం చేయించడం, దానం తీసుకోవడం, వేరే వాళ్ళకి దానం ఇవ్వటం, జ్ఞానాన్ని తను సంపాదించడం, వేరే వాళ్ళకి ప్రసాదించడం. ఈ రకంగా 6 రకాలైనటువంటి పనులు బ్రాహ్మణులు చేస్తూ ఉంటారు. సో కాబట్టి మళ్ళీ మనం ఒరిజినల్ కల్చర్కి వెళ్ళాలి అనంటే ఇది ప్రాక్టీస్ చేయాలి. ఏది? దానము, తపము, ఇవన్నీ కూడా మళ్ళీ మనం ప్రాక్టీస్ చేయాలి. అప్పుడు మన జీవితం ఎంతో కూడా సుఖమయం అవుతుంది. ఇక్కడ ఇంకో ముఖ్యమైనటువంటి విషయం ఏమిటి అనంటే, మదన పడుతూ ఎప్పుడు దానం చేయొద్దు, బాధపడుతూ ఎప్పుడు కూడా దానం చేయొద్దు. ఈ రోజుల్లో అది చాలా ఫేమస్. కొన్నిసార్లు ఇక్కడ కొంతమంది వస్తూ ఉంటారు, దానం చేస్తారు, చెక్ రూపంలో డబ్బులు ఇస్తారు, తర్వాత ఇంటికి వెళ్ళాక భార్య ఏదో అంటుంది, చెక్ బౌన్స్ అయిపోతుంది. ఇది చాలా డేంజరస్, చాలా డేంజరస్. దీని డేంజర్ ఎంతో మనకి ఒక కథలో తెలుస్తుంది. శ్రీకృష్ణ భగవానుడు దేవాది దేవుడు అనేటువంటి పుస్తకంలో ఒక కథ ఉంది, ఒక చాలా ముఖ్యమైనటువంటి స్టోరీ ఉంది. దాంట్లో దానం ఇచ్చి వెనక్కి తీసుకునేటువంటి వాడు అంత పాపాత్ముడు ఎవడు కూడా ఉండడు. కొంతమంది అలా చేస్తూ ఉంటారు. కొంతమంది ఏమంటారు, స్వామీజీ మీకు దానం ఇస్తామని చెప్పేసి కొన్ని ఎకరాలు ఇచ్చారు. ప్రభుపాదులు వారికి ఒక ఆయన 570 ఎకరాలు ఇచ్చాడు మేడ్చల్లో. 570 ఎకరాలు ఇచ్చాక అది ఎందుకు ఇచ్చాడు అని కొంతమంది ఏమంటూ ఉంటారంటే, అప్పుడు ల్యాండ్ సీలింగ్ యాక్ట్ ఉందంట. ల్యాండ్ సీలింగ్ యాక్ట్ అంటే తెలుసా మీకు? అంటే ప్రభుత్వం ఇంతకంటే ఎక్కువ భూమి ఉన్నట్లయితే ప్రభుత్వం తీసేసుకుంటుంది. ప్రభుత్వంకి ఎందుకు ఇవ్వాలి, దేవుడికి ఇద్దామని చెప్పేసి ఇచ్చేశాడు ఆయన. ల్యాండ్ సీలింగ్ యాక్ట్ ఎత్తేశారు. ఎత్తేశాక మళ్ళీ ఏం పుట్టింది, దుర్బుద్ధి పుట్టింది. అరేరే ఎందుకు ఇచ్చేశాను, ఈ వాల్యూ ఎంతో ఉంది, 570 ఎకరాలు అంటే ఇప్పుడు ఒక్కొక్క ఎకరం కూడా 1 కోటి రూపాయలు పలుకుతుంది, నా ఆస్తి 570 కోట్లు, అనవసరంగా టెంపుల్కి ఎందుకు ఇచ్చేశాను అని కేసేస్తాడు. మళ్ళీ దాన్ని వెనక్కి లాగేసుకున్నాడు. ప్రయత్నం జరుగుతూ ఉంది. ఏం చెప్తాం వాళ్ళ గురించి? నువ్వు ఒకవేళ నీకు వెనక్కి వచ్చిన 570 ఎకరాలు కూడాను, దాంతోపాటు కొన్ని కోట్ల జన్మల పాపం కూడా నీకు వస్తుంది. నీకు అవకాశమే ఉండదు, ఎక్కడికి భగవంతుడి దగ్గరికి మళ్ళీ వెళ్లే అవకాశమే ఉండదు. కాబట్టి హుండీలో డబ్బులు వేసే ముందే ఆలోచించుకొని ఎంత వేయాలో వేయాలి. వేసిన తర్వాత బాధపడకూడదు, హ్యాపీగా వేయాలి. హ్యాపీగా భగవంతుడికి దానం చేయాలి, హ్యాపీగా. ఈ బాధపడడం చాలా చాలా డేంజర్. శ్రీకృష్ణ భగవానుడు దేవాది దేవుడు అనేటువంటి పుస్తకంలో ఒక స్టోరీ ఉందని చెప్పాను. ఆ స్టోరీలో ఒక గొప్ప రాజు ఉండేటువంటి వాడు. ఆ రాజు పేరేం పేరు? నృగుడు. ఈ నృగుడు చాలా గొప్ప రాజు, ఏడ్చేటువంటి వాడు కాదు, దానం ఇచ్చేసేవాడు. ఎంతో హ్యాపీగా ఎంతో ఆనందంగా దానం ఇచ్చేటువంటి వాడు ఈ నృగుడు. ఒకసారి ఏమైంది అంటే, ఆయన దగ్గరికి ఎంతో మంది బ్రాహ్మణులు వస్తూ ఉండేవారు దానం పొందడం కోసం. ఆ రోజుల్లో దానం ఇచ్చేటువంటిది ఏమిటి అంటే, భూమి కానీ లేదా ఆవులు కానీ దానం ఇస్తారు, లేదా బంగారం కానీ. ఇప్పుడంతా కూడా ఏం దానం ఇస్తున్నారు? ప్లాస్టిక్ కాగితాలు ఇస్తున్నారు, పేపర్ కాగితాలు, 100 రూపాయల నోట్లు. దానికి వాల్యూ ఉందో లేదో తెలియదు, రోజుకు ఒక వాల్యూ ఉంటుంది దానికి. అమెరికాలో ఏదైనా జరిగితే దీనికి 50 రూపాయల నుంచి 40 రూపాయలకు పడిపోతుంది. దానివల్ల సరుకులు కొంటామో లేదో తెలియదు. మన దగ్గర 100 రూపాయలు ఉంటుంది, రేపొద్దున సరుకులు పెరిగిపోయాయి, ధరలు పెరిగిపోయాయి అనుకోండి, అప్పుడు దీనికి ఇచ్చినటువంటి వాల్యూ ఏమిటి? వాల్యూ లేదు దానికి. కాబట్టి ఇంతకుముందు దానం ఎలా ఇచ్చేటువంటి వాళ్ళు, ఈ యొక్క ప్లాస్టిక్ డబ్బులు లేకపోతే పేపర్ డబ్బులు ఇచ్చేటువంటి వాళ్ళు కాదు. వాళ్ళు ఇస్తే గోల్డ్ కాయిన్స్ ఇచ్చేటువంటి వాళ్ళు, బంగారం ఇచ్చేటువంటి వాళ్ళు, లేదా బంగారు ఆభరణాలు ఇచ్చేటువంటి వాళ్ళు, లేదా ఆవులు ఇచ్చేటువంటి, గోధనం అంటారు దాన్ని, గోధనం ఇచ్చేటువంటి వాళ్ళు, లేదా భూములు ఇచ్చేటువంటి వాళ్ళు. ఇవి ఎప్పుడు కూడా సమస్త కాలాల్లో ఉండిపోయేటువంటివి ఇవన్నీ. ఈ రోజుల్లో పేపర్ డబ్బుకి వాల్యూ లేదు. మనందరికీ కూడా తెలుసు, 50 సంవత్సరాల క్రితం 10 రూపాయలు ఇస్తే మొత్తం ఫ్యామిలీ మెయింటైన్ అయిపోయేది. ఇప్పుడు 10,000 కూడా చాలట్లేదు ఒక ఫ్యామిలీ మెయింటైన్ చేయడానికి. కారణం పేపర్ డబ్బు. మన దగ్గర నిజంగా డబ్బు అంటూ ఏమి లేదు. బ్యాంకులో మన అందరం చెప్పేసుకుంటున్నాం నాకు ఎంత ఉంది అంత ఉంది అని. రేపొద్దున ఎవడో ఎత్తేసాడు అనుకోండి బ్యాంకు, నీ డబ్బు పోయే నువ్వు పోయే. ఎన్ని బ్యాంకులు ఎత్తేలేదు, కష్టపడి డబ్బులు సంపాదించి ఆ అకౌంట్లో వేసేస్తా ఉన్నాం. ఒక్కసారి ఎత్తేస్తారు బ్యాంక్ అంతా ఎత్తేస్తారు, అప్పుడు చూసారా? కాబట్టి ఇంతకుముందు ధనికుడు అంటే బ్యాంకులో డబ్బు ఉండేటువంటి వాడు కాదు ధనికుడు. ఎవరి దగ్గర అయితే ఎక్కువ ఆవులు ఉంటాయో, ఎవరి దగ్గర అయితే ఎక్కువ భూమి ఉంటుందో, ఎవరి దగ్గర ఎక్కువ అయితే బంగారం ఉంటుందో, వాణ్ణి ధనికుడు అనేటువంటి వారు. కానీ ఇప్పుడు ధనికుడు మాటే మారిపోయింది. ఎవరి దగ్గర అయితే ఎక్కువ షేర్లు ఉంటాయో వాడు ధనికుడు. ఆ షేర్లు రోజుకు ఒకవైపు పరిగెడుతూ ఉంటాయి. కాబట్టి వీడి దృష్టి అంతా ఎప్పుడు కూడాను టీవీ మీదే. బజార్ సార్ బజార్ 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 అంటాడు, మొత్తం పిచ్చెక్కిపోతూ ఉంటుంది వాడికి. ఇంతకుముందు అలాంటి పిచ్చి ఎక్కిపోయేటువంటి వాళ్ళు ఎవరూ లేరు. ఎందుకంటే వాడి దగ్గర ఉండేది కాస్త ఏంటి, వేరియబుల్ కాదు, మారేటువంటిది కాదు, గోధనం ఉండేటువంటిది, బంగారం ఉండేటువంటిది. ఈ రోజుల్లో బంగారం కూడా మారిపోతా ఉంది, రోజుకు ఒక స్టెప్ ఎక్కుతా ఉంది, దిగుతా ఉంది. వీళ్ళందరూ కూడా మాయ చేస్తున్నారు మనల్ందరినీ కూడా. ఈ మల్టీనేషనల్ కంపెనీస్ అని, లేకపోతే వీళ్ళని వాళ్ళని, ఈ ప్రపంచీకరణ ద్వారా మనల్ని అంతా కూడా మాయ చేస్తున్నారు. మాయ చేసి మభ్యపెట్టి మనల్ని ఏం చెప్తున్నారు, నువ్వు ఆ షేర్లు కొను, ఈ షేర్లు కొను, ఇందులో ఇన్వెస్ట్ చేయి, అందులో ఇన్వెస్ట్ చేయి అని చెప్పేసి మనందరినీ కూడా మభ్య పెడుతున్నారు. మనందరం కూడా మూర్ఖంగా మన కష్టార్జితం అంతా కూడా అక్కడ పడేస్తున్నాం. కాబట్టి శాస్త్రం ఏముంటుంది, నిజంగా ధనికుడు అని అంటే నువ్వేం చేయాలి, ఈ 4 3 ఉండాలి. బంగారం కాని, గోవులు కాని, లేదా భూమి కానీ ఉండాలి. సో ఈ నృగుడు అనేటువంటి వాడు ఉండేవాడు. ఈ నృగుడి దగ్గరికి ఎంతో మంది బ్రాహ్మణులు వస్తూ ఉండేవాళ్ళు దానం కోసం. సో నృగుడు ఏం చేస్తూ ఉండేవాడు, వచ్చినటువంటి బ్రాహ్మణులందరికీ కూడా ఆవుల్ని ఇచ్చేస్తూ ఉండేవాడు దానంగా. ఆవుల్ని మంచి బంగారు ఆభరణాలతో వాటిని అలంకరించి ఇస్తుండేవాడు. ఎందుకంటే క్షత్రియ ధర్మం, బ్రాహ్మణులకి దానం ఇవ్వడం క్షత్రియ ధర్మం కాబట్టి. ఒకసారి ఏమైంది, ఒక బ్రాహ్మణుడు వస్తే ఆయన 10,000 ఆవులు ఇచ్చాడంట దానంగా. 10,000 ఆవులు ఏం కాదు, ఆయనకి ఏం పెద్ద వ్యక్తే వింతే కదా, ఆయన దగ్గర 1,00,000 ఆవులు ఉన్నాయి. ఎందుకంటే అప్పుడుండే ధనమే ఆవుధనం, గోధనం. ఆయన 10,000 ఆవులు ఇచ్చాడంట. అలాగే ఇంకో బ్రాహ్మణుడు వస్తే ఆయనకు 100 ఆవులు ఇచ్చాడంట. అయితే ఏమైంది అంటే, ఆ 10,000 ఆవుల్లో ఒక ఆవు తప్పిపోయి రెండో బ్రాహ్మణుడి దగ్గరికి వెళ్ళిపోయిందంట. మొదటి బ్రాహ్మణుడికి ఇచ్చినటువంటి ఆవు తప్పిపోయి రెండో బ్రాహ్మణుడి దగ్గరికి వెళ్ళిపోయింది. ఇప్పుడు చిక్కొచ్చి పడిందే, మొదటి బ్రాహ్మణుడు కౌంట్ చేసుకున్నాడు, 9,999 ఉందే, ఒక ఆవు లేదే. వెంటనే మీ దగ్గరికి వచ్చాడు, ఏమయ్యా నువ్వు నాకు 10,000 ఆవులు ఇచ్చావు, ఇక్కడ నువ్వు మాత్రం 9,999 ఒక ఆవు పోయింది. తర్వాత వాళ్ళకి తెలిసింది ఏంటి, ఈ ఆవు కాస్త రెండో బ్రాహ్మణుడి దగ్గరికి వెళ్ళిపోయిందని తెలిసింది. అయితే మొదటి బ్రాహ్మణుడు ఏమంటాడు, నువ్వు నాకు ఏ ఆవు అయితే ఇచ్చావో ఆ ఆవే కావాలి అని అంటాడు. ధ్రువుడు ఏమన్నాడు, ఆ ఆవుకు బదులుగా నేను ఇంకో 10,000 ఆవులు ఇస్తానండి అన్నాడు. నాకు అదంతా అవసరం లేదయ్యా, నాకు కావాల్సింది ఆ ఆవే కావాలి. మరి ఆవు ఇవ్వాలనుకుంటే నా దగ్గర లేదే, అది ఎక్కడుంది, రెండో బ్రాహ్మణుడి దగ్గర ఉంది. ఈయన కాస్త రెండో బ్రాహ్మణుడి దగ్గర పరిగెత్తి, అయ్యయ్యా మీరు ఆ ఒక్క ఆవు ఇచ్చేయండి, ఆయనేమో ఆవే కావాలంటున్నాడు, ఈ ఆవుకు బదులుగా నేను ఒక 10,000 ఆవులు ఇస్తానంటే, ఈయనేమంటాడు, కుదరదు, 4 ఆల్రెడీ నా దగ్గరకు వచ్చేసింది, నువ్వు దానం ఇచ్చేస్తావు. ఇటు చూస్తే గొయ్యి, అటు చూస్తే నుయ్యి. చివరికి ఏమైంది, ఇద్దరు బ్రాహ్మణులు కూడాను ఇదనంటే సంతోషపడలేదంట. మొదటి బ్రాహ్మణుడు సంతోషపడలేదు, రెండో బ్రాహ్మణుడు కూడా సంతోషపడలేదు ఇన్ని ఆవులు ఇచ్చినా కూడాను. అంటే ఒక చిన్న పొరపాటు వల్ల, దానంలో ఇంత చిన్న పొరపాటు వల్ల ఏం జరుగుతుందో ఆలోచించండి. ఇద్దరు బ్రాహ్మణులు కూడాను ఇతనికి శపించేశారంట. శాపం ఏమిటి, నువ్వు నూతిలో బల్లిలా పడి ఉంటావు 1,000,000,000,000,000 సంవత్సరాలు. అంటే ఇంత గొప్ప రాజు, ఇంత గొప్ప ఉద్దేశంతో, ఎంతో మంచి భావనతో ఇంత దానం చేసినప్పటికీ కూడా చివరికి ఫలితం ఏమిటి, బల్లి బల్లై కూర్చున్నాడు నూతిలో. అంటే ఆయన ఉద్దేశం మంచిదే, కానీ పొరపాటు జరిగింది. ఆ పొరపాటుకి బాధ్యులు ఎవరు, రాజే బాధ్యుడు. ఎందుకనంటే నువ్వు దానం ఇవ్వడమే కాదు, ఆ ఆవులన్నీ సరిగ్గా చేరాయో లేదో కూడా చూడాల్సిన బాధ్యత కూడా నీదే. నువ్వు అలా చూడకుండా ఏం చేస్తావు, అందులో ఒక ఆవు వచ్చి నీ ఆవుల్లో కలిసిపోయింది, నువ్వు అది వేరే వాళ్ళకి దానం ఇచ్చేస్తావు. కాబట్టి అంత చిన్న మిస్టేక్ కి ఆ రాజు బల్లెవ్వాల్సి వచ్చింది. మరి వీళ్ళందరూ ఎన్నిసార్లు బల్లిలవ్వాలో ఆలోచించండి, 1,00,000,000 సంవత్సరాలు బల్లిలవ్వాలో ఇచ్చేసి, ఇవ్వడు ఇచ్చేటప్పుడే బాధ ఏడుపు, ఇచ్చిన తర్వాత ఏడుపు, ఇచ్చే ముందు ఏడుపు, ఎప్పుడూ ఏడుపే. తర్వాత ఇచ్చిన తర్వాత మళ్ళీ నాకు వెనక్కి రావాలి, వెనక్కి రావాలి, అయ్యో ఎందుకు ఇచ్చేశాను, ఎందుకు ఇచ్చేశాను, ఎందుకు ఇచ్చేశాను, ఊరికే బాధపడిపోతూ ఉంటారు. కొన్నిసార్లు ఇచ్చింది ఒకవేళ తీసుకోగలిగితే తీసేసుకుంటారు కూడా. మరి వాళ్ళు 1,00,000 సంవత్సరాలు బల్లు అయి కూర్చుంటారో ఆలోచించవచ్చు. అంటే అది ఎంత డేంజరో మనం ఆలోచించాలి. సాధారణమైనటువంటి విషయం కాదు, దానం ఇవ్వడమే గొప్ప, అది సరైనటువంటి దానం ఇవ్వాలి, ఇచ్చిన తర్వాత దాని గురించి మర్చిపోవాలి. కొన్నిసార్లు కొంతమంది దానాలు ఇస్తూ ఉంటారు, ఎలాగా, స్వామీజీ నేను మీ టెంపుల్కి ఇది ఇస్తాను కానీ దీన్ని ఈ రకంగానే ఉపయోగించాలి. అదేంటయ్యా, దానం ఇస్తే ఇచ్చావు మంచిదే, కానీ నువ్వు దాన్ని కంట్రోల్ చేస్తానంటే ఎలాగా, ఫ్యాన్ ఇచ్చావు 5లో పెట్టకూడదు 4 పెట్టాలంటే ఎలాగా, ఇదేంటి ఘోరం, రోజుకు 3 గంటలు ఆన్ చేయాలంటే ఎందుకు, ఆ దానం ఎందుకు. దీని ఏమంటారు, కండిషన్లతో దానం ఇవ్వడం అంటారు. ఇలాంటి దానం ఇవ్వడం మంచిది కాదు. తాను ఇచ్చావు అంటే అది ఇంకా నీ ప్రాపర్టీ కాదు, మర్చిపో, ఏం చేసుకుంటారు అది వేరే విషయం, ఇచ్చే ముందే ఆలోచించుకొని ఇవ్వాలి. ఇచ్చిన తర్వాత ఫలానా చేయాలి, ఇలా చేయాలి అని కండిషన్లు పెట్టకూడదు. ఇవి చాలా ముఖ్యమైనటువంటి ప్రిన్సిపల్స్, శాస్త్రం ఇచ్చేటువంటి ప్రిన్సిపల్స్, చాలా ముఖ్యమైనటువంటి ప్రిన్సిపల్స్. మనం వీటిని తూచా తప్పకుండా కనుక మనం పాటించినట్లయితే మనకి యాక్చువల్ బెనిఫిట్ వస్తుంది, స్పిరిచువల్ బెనిఫిట్ అనేటువంటిది వస్తుంది. ఈ రకంగా మనం చాలా చెప్పుకోవచ్చు. కాబట్టి మనం ఎంత తక్కువ వీళ్ళతో డీల్ చేస్తే అంత మంచిది. ఈ గణేశోత్సవ కమిటీలతోని, తర్వాత ఈ దుర్గా ఉత్సవ కమిటీలతోని వీళ్ళతో ఎంత తక్కువగా వదిలించుకుంటే అంత మంచిది. కొన్నిసార్లు మనం దానం ఇవ్వాల్సి వస్తూ ఉంటుంది, ఇస్తే 10 రూపాయలు 15 రూపాయలు, అంతేగాని మొత్తం 1000 రూపాయలు 100 రూపాయలు ఇస్తే దానివల్ల మనకు బోల్డ్ అని ప్రాబ్లమ్స్ ఇంతకుముందు అనుకున్నాం మనం. వీళ్ళు చేసినటువంటి డిస్కో డ్యాన్స్ వల్ల ఎంతైతే పాపం వస్తుందో దాంట్లో భాగం మనకు వచ్చేస్తుంది, ఆ పాపంలో భాగం మనకు వచ్చేస్తుంది. ఎవడైతే డబ్బు ఇచ్చాడో దానికి భాగం వాడి వంతు వాడికి వాటా వాడికి వచ్చేస్తుంది. అంటే పుణ్యం కావాల్సి పుణ్యం కాస్త రావాల్సింది పోయి పాపం వస్తుంది, ఎందుకంటే ఆ పాప కార్యాలు అనేటువంటి వాళ్ళు చేస్తున్నారు కాబట్టి. కాబట్టి మనం దానం ఇచ్చేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎవరికి ఇవ్వదగినటువంటిది దానము, వాళ్ళు దాన్ని దేనికి ఉపయోగిస్తారు ముందే జాగ్రత్తగా ఆలోచించుకొని దానం ఇవ్వాలి. ఇంతకుముందు అనుకున్నట్టుగా మనం ఎవరైనా సరే పేదవారికి దానం ఇవ్వాలనుకుంటే డబ్బులు ఇచ్చే బదులుగా మనం భగవత్ ప్రసాదాన్ని మనం దానం ఇవ్వడం వల్ల మంచిది. దానివల్ల వాళ్ళు దాన్ని దుర్వినియోగం చేసేటువంటి అవకాశం ఉండదు. ఇంతకుముందు అనుకున్నాం కదా మనం, డబ్బులు కనుక వేస్తే వాడు డబ్బుల్ని తీసుకెళ్లి బీడీలు కొని తాగుతాడు, లేకపోతే ఇంకో పని చేస్తాడు ఇంకో పని చేస్తాడు, ఆ కర్మ మనకు చుట్టుకుంటుంది. కాబట్టి మనం చాలా జాగ్రత్తగా ఉండాలి, దానం చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. అలా అని చెప్పేసి ఎన్ని కండిషన్స్ ఉంటే ఎవడు దానం చేస్తాడు రా బాబు అని చెప్పేసి దానం చేయకుండా ఉండకూడదు. దానం చేయడం మొట్టమొదటి కండిషనే, మొట్టమొదటి కండిషన్ ఏంటి, దానం చేయడం మనందరి యొక్క ధర్మము, మన యొక్క కర్తవ్యం, అది చేసి తీరాలి. అంటే సరిగ్గా బుర్ర ఉపయోగించాలి. చేసి తీరాలి అని అంటే ఎవరికి చేయాలి, ఎక్కడ చేయాలి, ఎలా చేయాలి, ఇదంతా కూడా జాగ్రత్తగా ఆలోచించుకొని ఇదంతా చేయాలి. అంతేగాని ఏదో ఇష్టానుసారం పడేయడం కాదు. అయ్యా అమ్మ అంటే ఏదో మనం ముష్టిత్రికున్నట్టుగా వాడికి ఇలా పడేసినట్టుగా పడేస్తుంటాం కొన్నిసార్లు. చాలా అంటే మన ఏదో గొప్ప వాళ్ళ కింద, వాళ్ళని ఏదో చాలా నీచ స్థితిలో ఉన్న వాళ్ళ కింద మనం ఇలా పడేస్తుంటాం, అపవ అని చెప్పేసి పడేస్తుంటాం. ఆ శాస్త్రం దానికి చాలా పనిష్మెంట్ ఉంటుందని చెప్తుంది శాస్త్రం. అది తమోగుణంలో ఉండేటువంటి దానం, మరీ దారుణమైనటువంటి, అంటే అహంకారంతో అహంకార పూరితమైనటువంటి దానం అది. దానివల్ల చాలా డేంజర్. కాబట్టి ఇవన్నీ ప్రపంచంలో బోల్డ్ అని కాంప్లికేషన్స్ ఉన్నాయి, ఇవన్నీ కూడా ఉండా వీటన్నింటి మనకి విముక్తి కావాలి అని అంటే కృష్ణుడే శరణం, కృష్ణుడే మన యొక్క ఊపిరి కావాలి. ఎప్పుడు కూడా కృష్ణ స్మరణ మనం చేస్తూనే ఉండాలి. కృష్ణుడికే మనం అర్పించాల్సిన అన్ని కూడా కృష్ణుడికే అర్పించాలి, దానివల్ల రిస్క్ ఏమీ ఉండదు మనకి. అందుకే కృష్ణ ఏమంటున్నాడు, భోక్తారాం యజ్ఞ తపసాం సర్వలోక మహేశ్వరం సుహృదం సర్వభూతానాం జ్ఞాత్వా మాం శాంతి ముచ్చతి. ఏమంటున్నాడు, భోక్తారాం యజ్ఞ తపసాం, నువ్వు చేసేటువంటి దానం అవనివ్వు, చేసేటువంటి తపస్సు అవనివ్వు, చేసేటువంటి ఏదైనా సరే నాకే అర్పించు, దానివల్ల నీకు రిస్క్ ఉండదు. నాకు తప్పించి వేరేకైనా వేరే వాళ్ళకి ఇచ్చావా, బోల్డ్ అంత రిస్క్ ఉంటుంది. కాబట్టి రిస్క్ లేని లైఫ్ అని అంటే కృష్ణుడికి అర్పించడం, కృష్ణుడి కోసం బ్రతకడం, కృష్ణుడి యొక్క నామస్మరణ చేయడం, కృష్ణుడి యొక్క ధ్యానం చేయడం. అది మనం ఏ పని చేస్తున్నప్పటికీ కూడా, కొంతమంది ఉద్యోగులు ఉంటారు, కొంతమంది వ్యాపారులు ఉంటారు, కొంతమంది గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉంటారు, ఏది చేసినా సరే అది ఎవరి కోసం చేయడానికి ప్రయత్నం చేయాలి, మనం కృష్ణుడి కోసం ప్రయత్నం చేయాలి, కృష్ణుడి కోసం చేయడానికి ప్రయత్నం చేయాలి. కృష్ణుడి కోసం చేయడం అంటే ఏమిటి, ఎప్పుడు కూడా కృష్ణ స్మరణ చేసుకుంటూ మనకు వచ్చినటువంటి భాగాన్ని కృష్ణుడికి ఇవ్వాలి, మిగిలిన భాగాన్ని కూడాను మన స్వలాభానికి ఉపయోగించుకోకుండా కృష్ణుడి యొక్క ప్రసాదం వండిపెట్టి భగవంతుడికి ఆరగింపు చేసి మనం దాన్ని మనం స్వీకరించాలి. తద్వారా ఏమవుతుంది, ఆ మన దగ్గర ఉండేటువంటి ధనం కూడా దానివల్ల మనకి రియాక్షన్ అనేటువంటిది రాదు. ఈ రకంగా మనం ఈ ప్రిన్సిపల్స్ అన్ని కూడా పాటించినట్లయితే మనకి ఎన్నో రకాలైనటువంటి కర్మల నుంచి మనం విముక్తులమే అవుతాం, రిస్క్ అనేటువంటిది ఏది కూడా ఉండదు. కాబట్టి భగవద్గీత భాగవతం ఇచ్చేటువంటి సూచనలు చాలా విలువైనటువంటివి మనందరికీ కూడా, జాగ్రత్తగా వాటిని విని మనం జీవితంలో వాటిని అవలంబించాలి. ప్రశ్నలు ఏమైనా ఉన్నాయండి? ప్రశ్నలు ఏమైనా ఉన్నాయా, ఉంటే సంకోచించకుండా అడగండి.
దానము పిలిగ్రిమేజ్ కాడ చేయాలని చెప్పారే, టైం చెప్పలేదు దాంట్లో.
దానము
పిలిగ్రిమేజ్ కాడ చేయాలని చెప్పారు, యాత్ర కూడా చేయాలని చెప్పారే, టైం చెప్పలేదు దాంట్లో.
టైం చెప్పాం కదా, మంత్ లో మొదటి మంత్ బిగినింగ్ లో చేయాలని చెప్పేసి అనుకున్నాం కదా. తర్వాత దానం, ఆయన అడుగుతున్న ప్రశ్న ఏంటంటే దానం చేయాలని చెప్పారు కానీ ఏ టైంలో చేయాలి అనేటువంటి చెప్పలేదు అని అంటున్నారు. అది కూడా చెప్పారు లాస్ట్ దాంట్లో, లాస్ట్ శ్లోకంలో అదే కదా చెప్పింది మనకి. ఏమని చెప్తున్నారు ఇక్కడ, ప్రతిఫలము వాంఛింపకుండా తగిన దేశ కాలమునందు తగిన వ్యక్తికి స్వధర్మమును దృష్టితో చేయబడు దానము సత్వగుణములో కూడినదిగా భావింపబడును. అందులో ప్రభుపాదులు వారు ఏం రాస్తున్నారు, యాత్రాస్థలమునందు కాని చంద్ర సూర్య గ్రహణముల సమయమునందు కాని మాస అంతమునందు కాని దేవాలయములందు కాని అర్హుడైనటువంటి బ్రాహ్మణునికో వైష్ణవ భక్తునికో దానము చేయవలనని ఉపదేశింపబడినది. అంటే మాస అంతంలో ఇవన్నీ ఏంటి, విష్ణువు కనుక దానం చేసినట్లయితే దీనికి టైం అనేటువంటిది ఏముండదు, శుభస్య శీఘ్రం, వెంటనే మైండ్లోకి వచ్చిన వెంటనే మనం దానం చేయాలి, మైండ్లోకి తెప్పించుకోవాలి, రాకపోతే దాన్ని రమ్మనాలి, మనం దానం చేయాలి. విష్ణువు కనుక దానం చేసినట్లయితే, లేదా విష్ణు భక్తులకు కనుక దానం చేసినట్లయితే, లేదా వేరే వాటికి ఐడియల్గా దానం చేయకూడదు. ఒకవేళ అలాంటి దానం చేయాల్సి వస్తే ఏకాదశి రోజో లేకపోతే సూర్యగ్రహణం రోజో చంద్రగ్రహణం రోజో లేకపోతే ఇక్కడ చెప్తున్నట్టుగా మాసాంతం రోజు, మాసాంతం అంటే మాసంలో చివరి రోజుల్లో దానం చేస్తే మంచిది అని శాస్త్రం చెప్తుంది. అవి టైంలు కాలాలు.
మీరు చెప్పిన ప్రకారం అర్హుడైన బ్రాహ్మణుడికి కాని వైష్ణవుడికి కాని దానం చేయాలని చెప్పారు. అసలు బ్రాహ్మణుడు అంటే ఎవరు? అందులో మీరు అర్హుడైన బ్రాహ్మణుడు అన్నారు, తనకు ఉండాల్సిన అర్హతలేమి మనం చూసుకోవాలి కదా ముందు దానం చేస్తాము.
చాలా మంచి ప్రశ్న, ఇంతకుముందు ఎన్నోసార్లు మనం చర్చ చేయడం కూడా జరిగింది. బ్రాహ్మణుడు అంటే ఎవరు, అందులో అర్హుడైనటువంటి బ్రాహ్మణుడు ఎవరు, వైష్ణవుడు ఎవరు? మొట్టమొదట బ్రాహ్మణుడు అని అంటే బ్రాహ్మణ కులంలో పుట్టినటువంటి వాడిని బ్రాహ్మణుడు అన్నారు ఫస్ట్, అది తెలుసుకోవాలి మనం. ప్రభుపాదులు వారు ఎన్నోసార్లు చెప్తుంటారు, హైకోర్టు జడ్జి కొడుకు హైకోర్టు జడ్జి అయ్యే ప్రసక్తి లేదు, దానికి ట్రైనింగ్ తీసుకుంటేనే వాడు హైకోర్టు జడ్జి అవుతాడు. మా నాన్న హైకోర్టు జడ్జి అని చెప్పేసి నేను హైకోర్టు జడ్జి అని నన్ను నేను చెప్పుకోలేను. కాబట్టి జంజం వేసుకునేటువంటి ప్రతి ఒక్కడు కూడా బ్రాహ్మణుడు కాలేడు, లేదా బ్రాహ్మణ కులంలో పుట్టినంత మాత్రాన వాడు బ్రాహ్మణుడు కాదు. మరి బ్రాహ్మణుడు అంటే ఎవరు, కొన్ని లక్షణాలు ఉండాలి, ఆ లక్షణాలు ఉండేటువంటి వాడిని బ్రాహ్మణుడు అని అంటారు. అది భగవద్గీతలో చెప్పారు, ఏంటది, సమోదమో తపస్సౌచం శాంతిర్ ఆర్జవమేవచ జ్ఞాన విజ్ఞాన మాస్తిక్యం బ్రహ్మ కర్మ స్వభావచ. సమ అంటే సమదృష్టితో వేరే వాళ్ళని చూడగలిగేటువంటి వాడు, దమ తన ఇంద్రియాలని నిగ్రహించుకునేటువంటి వాడు, తపం చేసేటువంటి వాడు, తపస్సు చేసేటువంటి వాడు, సమో దమో తపస్సౌచం చాలా శుచిగా ఉండేటువంటి వాడు, క్షాంతి క్షమించేటువంటి గుణం కలిగినటువంటి వాడు, ఆర్జవం నిజాయితీ కలిగినటువంటి వాడు, భగవద్జ్ఞానాన్ని పొందినటువంటి వాడు, బ్రహ్మజ్ఞాన ఇది బ్రాహ్మణ, బ్రహ్మజ్ఞానం ఎవడైతే ఉంటుందో వాడిని బ్రాహ్మణుడు అంటారు. కేవలం జ్ఞానమే కాకుండా విజ్ఞానాన్ని కలిగి ఉండేటువంటి వాడు, జ్ఞానానికి విజ్ఞానానికి ఉండేటువంటి తేడా ఏమిటి, నాకుండేటువంటి జ్ఞానాన్ని నేను నా డే టు డే లైఫ్ లో అవలంబించినట్లయితే నాకు విజ్ఞానం వస్తుంది. ఈ లక్షణాలు ఉంటే వాణ్ణి బ్రాహ్మణుడు అని అంటారు. కాబట్టి అలాంటి బ్రాహ్మణుల గురించి మనం వెతకాలి, వెతికి వాళ్ళకి దానం అనేటువంటిది మనం చేయాలి, క్వాలిఫైడ్ బ్రాహ్మణ. కానీ శాస్త్రం ఏముంటుంది, నువ్వు ఇంత కష్టపడి అలాంటి బ్రాహ్మణుడి కోసం వెతకాల్సినటువంటి పని లేదు, చాలా సులభమైనటువంటి మార్గం ఒకటి, అంతకంటే ఇంకా ఎక్కువ క్వాలిఫికేషన్ ఉండేటువంటి వాడికి నువ్వు దానం చేయొచ్చు. ఎవరతను, విష్ణు భక్తుడు. శాస్త్రం పద్మపురాణంలో ఏం చెప్తున్నారు, షట్కర్మ నిపుణో విప్రో మంత్రతంత్ర విశారద అవైష్ణవో గురుర్ నశ్యాత్ వైష్ణవ స్వపచో గురుహు. కొంతమంది బ్రాహ్మణులు చాలా ఎక్స్పర్ట్ గా కర్మకాండలు చేస్తూ ఉంటారు, మంత్రాలు చదువుతూ ఉంటారు, యజ్ఞాలు చేస్తూ ఉంటారు, ఆరు రకాలైనటువంటి షట్కర్మ అంటే ఆరు రకాలైనటువంటి ఎక్స్పర్ట్ మంత్రతంత్ర విశారద, మంత్రాలు తంత్రాలు చాలా బాగా జాగ్రత్తగా చెప్తూ ఉంటారంట. కానీ వాడు ఎవరితో పోలిస్తే తక్కువ అంట, అన్ని తెలిసినప్పటికీ కూడాను వాడు గురువు కాలేడు. ఎందుకు, వైష్ణవు భక్తుడు కాకపోవటం వల్ల. అదే చండాలుడి యొక్క వంశంలో పుట్టినప్పటికీ కూడా, అంటే కుక్క మాంసం తినేటువంటి వాడి యొక్క జన్మించినప్పటికీ కూడా విష్ణు భక్తుడు గనక అయినట్లయితే, షట్కర్మ నిపుణో విప్రో మంత్రతంత్ర విశారద అవైష్ణవో గురువు నశ్యాత్, వాడు అవైష్ణవుడైతే, విష్ణు భక్తుడు కాకపోతే వాడు గురువు కాలేడు. వైష్ణవ స్వపచో గురు, స్వపచ అనంటే కుక్క మాంసం తినేటువంటి వాడు కూడా వైష్ణవుడు గనక అయినట్లయితే, భగవద్భక్తుడు అయినట్లయితే వాడు గురువు అయ్యేటువంటి అవకాశం ఉంది. ఇంకా దానం ఏమిటి, మొత్తం జీవితాన్ని అర్పించాలి అలాంటి వాడికి. అంటే మనం చూసుకోవాల్సింది క్వాలిఫికేషన్ ఏమిటి అంటే, విష్ణు భక్తిలో ఉన్నారా లేదా అనేది మనం చూడాలి.
వైష్ణవులకి అంటే వాళ్ళకి దేవుడి పూజ చేస్తే సరిపోదు కదా, వాళ్ళు కూడా కొన్ని క్వాలిఫికేషన్స్ ఉండాలి.
అంటే చెప్తున్నాం కదా, వైష్ణవుడికి ఉండేటువంటి మెయిన్ క్వాలిఫికేషన్ ఏమిటి అని అంటే తన జీవితాన్ని అంతటిని కూడాను విష్ణు యొక్క సేవకి అంకితం చేసేటువంటి వాడు వైష్ణవుడు.
అలాంటి వాడు దొరకడం అరుదే కదా,
అలాంటి వాళ్ళని చూడాలి.
ఓకే, థ్యాంక్స్ అండి.
మాయవాదులు బ్రాహ్మణులు బోల్డెన్ రకాలు ఉన్నారు, స్మార్థ బ్రాహ్మణులని, ఈ బ్రాహ్మణులని, ఆ బ్రాహ్మణులని బోల్డెన్ రకాలు ఉన్నారు. వీళ్ళందరికీ చేయడం వల్ల రిస్క్. స్మార్థ బ్రాహ్మణుడికి దానం చేస్తే వాడు దాన్ని దేనికి ఉపయోగిస్తాడు, యజ్ఞానికి యాగానికి ఉపయోగించి నేను ఎప్పుడు భగవంతుడు అవుతానా, నేను ఎప్పుడు దేవుడు అవుతానా, ఎప్పుడు దేవుడు అవుతానా వాడు యోగం చేస్తూ ఉంటాడు. అలాంటి వాడికి ఎందుకు దానం చేయాలి మనం? అంటే భగవంతుడికి కంపీట్ చేసేవాడికి, అంటే కృష్ణుడితో పోటీ పడేవాటి వాడికి మనం ఎందుకు దానం చేయాలి? కృష్ణుడి యొక్క భక్తుడికి మనం దానం చేయాలి, కృష్ణుడి యొక్క ప్రచారం చేసేటువంటి వాడికి దానం చేయాలి. ఈ రోజుల్లో మనం బోల్డెన్ టెంపుల్స్ ఉన్నాయి, కానీ అన్ని టెంపుల్స్ లో కూడా భగవత్ కథ జరగదే. అన్ని టెంపుల్స్ లో కూడా పూజారికి తెలియదు భగవంతుడి గురించి. పూజారి ఏంటి, 9 to 5 జాబ్ పూజారిది. అక్కడ 9 గంటలకు వస్తాడు, 5 గంటల దాకా జాబ్ చేస్తాడు, మళ్ళీ తన పని తను చేసుకుంటాడు. అలాంటి వాళ్ళకి దానం చేయడం వల్ల చాలా నష్టం. స్ట్రిక్ట్ గా దానం చేయాలంటే అలాంటి వాళ్ళకి దానం చేయడం వల్ల నష్టం. సరే, వేరే వాళ్ళకి ఇచ్చే బదులు వాళ్ళకి ఇవ్వడం ఓకే, రాస్కల్స్ కి ఇచ్చే బదులుగా, పొలిటీషియన్స్ కి వీళ్ళకి వాళ్ళకి ఇచ్చే బదులుగా, అలాంటి వాళ్ళకి కనీసం బ్రాహ్మణ దేవుడు కనీసం పూజ చేస్తున్నారు కాబట్టి అలాంటి వాడికి ఇవ్వడం బెటర్. కానీ బెస్ట్ ఎవరికి అంటే భగవంతుడి మీద బతికేవాడిని కాదు, భగవంతుణ్ణి ప్రజలందరికీ కూడా భగవంతుడి యొక్క గొప్పతనాన్ని చెప్పేటువంటి వాడికి దానం ఇవ్వడం చాలా ముఖ్యమైనటువంటిది. అంటే మనలో భగవంతుడి మీద ఇష్టాన్ని ప్రేరేపించేటువంటి వాడికి మనం దానం ఇవ్వాలి. ఇంకా ప్రశ్నలు ఏమన్నా? దానం యజ్ఞం తపస్సు చేసేటువంటి వాడు మోక్షానికి మీరేమనుకుంటున్నారు అర్హుడు అవుతాడా ఆవిడ? అవుతాడు అనుకుంటున్నారా? అవుతాడు. మోక్షం గురించి ఆలోచిస్తూ దానం చేస్తే మళ్ళీ అది రజోగుణంకి అయిపోతుంది, కాబట్టి అలా ఆలోచించకూడదు. మోక్షం గురించి ఆలోచిస్తూ దానం తపం చేయకూడదు. ఏదైనా చేస్తే ఎలా చేయాలి? ప్రతిఫలాన్ని ఆశించకుండా చేయాలి. అది నేర్చుకోవాలి, చాలా కష్టం. అది మన నర నరాల్లో జీర్ణించుకుపోయింది. నాకేంటి 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 అనేటువంటిది నర నరాల్లో జీర్ణించుకుపోయింది మనకి, కాబట్టి ఇది కష్టం. కానీ ప్రయత్నం చేయాలి, భగవంతుడి యొక్క కృప ఉంటే అదంతా కూడా పోతుంది. కాబట్టి మనం భగవంతుడి యొక్క కృపకి పాత్రలు వచ్చే పాత్రలు అయ్యేటట్టుగా మనం భగవంతుడి యొక్క నామ సంకీర్తన చేస్తూ మనకి ఎంత వీలైతే అంత భక్తిని మనం చేయాలి.
మనము ప్రసాదం తీసుకెళ్లలేము కదా, ఎప్పుడు క్యారీ చేయలేము, బయట ఎక్కడో అడుగుతుంటారు కదా మనకి, చాలా ముసలి వాళ్ళు ఉంటారు కదా. సో అప్పుడు ఎలా డీల్ చేయాలి ఆ సిచ్యువేషన్?
అలాంటి పరిస్థితుల నుంచి తప్పించుకోవాలి అని అంటే మనం ముందే ప్రసాదాన్ని, ఒక డ్రై ప్రసాదం ఏదో ఉంచేసుకుని తీసుకెళ్ళి వెళ్తూ ఉండాలి. కొంతమంది డివోటీస్ అలాగే చేస్తూ ఉంటారు, వాళ్ళకి తెలుసు నేను వెళ్తే ఉండేటప్పుడు డ్రార్లో ఎంతో మంది అడుగుతూ ఉంటారని. వైష్ణవుడు ఎవడు కూడాను ఎవరైనా అడిగితే వాళ్ళని పోపో అని చెప్పేసి చెప్పలేడు. వైష్ణవుడు ఎప్పుడు ఏదో ఒకటి ఇవ్వాలని అనుకుంటాడు వైష్ణవుడు. కాబట్టి మన దేశంలో బోల్డ్ ఎంతమంది ఉన్నారు అలాంటి వాళ్ళు, ఎక్కడికి వెళ్ళినా వాళ్ళు మాత్రం ఉంటారు. కాబట్టి వైష్ణవుడు ఏం చేస్తాడు, చిన్న కాజానో లేకపోతే మిస్త్రీనో ఏదో ఒకటి మనకి ఎంత తోస్తే అంత అది భగవంతుడు గర్పించి కాస్త ఒక మూట లాంటిది పెట్టుకుని ఎవరైనా అడిగితే కాస్త లేదనకుండా మనకి తగినటువంటిది విష్ణువు కర్పించినటువంటిది మనం దానంగా ఇవ్వచ్చు. అంటే మనం సీరియస్ గా ఉన్నట్లయితే, దానం చేయాలి అనేటువంటిది మన మనసులో స్ట్రాంగ్ గా ఉన్నట్లయితే మనం ఇది చేస్తాం. కొంతమంది మన మందిరానికి సన్యాసులు వస్తూ ఉంటారు, వాళ్ళు ఎయిర్పోర్ట్ నుంచి వస్తుండేటప్పుడు వాళ్ళకి తెలుసు ఎంతోమంది భిక్షగాలు వస్తూ ఉంటారని. అందుకే వచ్చేటప్పుడే మాకు ముందే వాళ్ళు ఫోన్ చేసి ప్రసాదం తీసుకురండి ఎయిర్పోర్ట్కి అని అంటారు. ఎయిర్పోర్ట్కి తీసుకెళ్తే వాళ్ళు వచ్చేటప్పుడు మధ్యలో ఎవరైనా అడుగుతుంటే వాళ్ళు దానం చేస్తుంటారు. లాస్ట్ వీక్ లో మనం అనుకున్నాం, ఒక్కొక్కసారి మనకి మన దగ్గర ఏమీ లేకపోతే ఒక 1 రూపాయి 2 రూపాయలు వేయటం వల్ల నష్టం లేదు. ఎవరికి లాస్ట్ వీక్ అనుకున్నాం ఎవరికని, కాస్త ఓల్డ్ మెన్ అంటే మళ్ళీ ప్రాబ్లం, తాగేస్తారు ఇది చేస్తారు అది చేస్తారు. కొంతమంది చాలా నిరాదరణకి గురైనటువంటి కొంతమంది తల్లులు ఉంటారు, కాబట్టి అలాంటి వాళ్ళకి మనం ఒక 1/2 రూపాయి 1 రూపాయి ఇవ్వటం వల్ల నష్టం ఏమీ లేదు. కాస్త చూసుకొని వేయాలి మేము. అలాంటి లేడీ మరి ఒక నలుగురు ఐదుగురు మగవాళ్ళతో బీడి కొంతమంది ఆడవాళ్ళు చుట్టలు కూడా తాగుతూ ఉంటారు. రెండు వైపులా కాల్చేసింది కాల్చిన వైపు పిలుస్తూ ఉంటారు, కాల్చింది అటువైపు పెట్టి పిలుస్తూ ఉంటారు. రెండు నేను ఎన్నోసార్లు చూశాను అలాంటి వాళ్ళని. అలాంటి వాళ్ళకి వేయడం వల్ల మళ్ళీ డేంజర్. చూసుకొని వేయాలి, చూసుకొని చాలా జాగ్రత్తగా ఆలోచించి చేయాలి. ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ చాలా ప్రాబ్లమ్స్, ప్రాబ్లం కేసెస్. ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ కేసెస్, కళ్ళు లేవని కేసెస్, బోల్డ్ అని ప్రాబ్లం కేసెస్, ఇవన్నీ ఎన్నోసార్లు చూస్తూ ఉంటాం మనం. ఒక కాలు ఇలా కట్టేసుకుంటాడు, అయ్యా నాకు కాలు లేదంటాడు, మళ్ళీ సాయంత్రం కాలు తక్కువని వచ్చేస్తూ ఉంటుంది. అందుకే కొంతమందికి నిజంగా లేకపోవచ్చు, అది వేరే విషయం. ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ ఈజ్ నాట్ క్వాలిఫికేషన్. ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ అయినంత మాత్రాన మనం పని చేయలేమా? చేయగలిగే పని చేసి నువ్వు నిన్ను సంపాదించు. అసలుకి అడుక్కోవడం అనేటువంటి చాలా నికృష్టమైనటువంటిది. బ్రాహ్మణుడు అడుక్కుంటే అది చాలా గొప్ప విషయం, బ్రాహ్మణుడు కానిటువంటి వాడు అడుక్కుంటే అది చాలా నికృష్టం. అడుక్కునేటువంటి అధికారం ఎవరికి ఉంది? కేవలం బ్రాహ్మణులకు మాత్రమే ఉంది, భగవద్భక్తులకు మాత్రమే ఉంది. అడుక్కునేటువంటి వాడు తన స్వలాభాపేక్ష కాకుండా, తన ఇంద్రియ తృప్తికి కాకుండా, భగవత్ సేవకి అడుక్కునేటువంటి వాడికి అడుక్కునేటువంటి అధికారం ఉంది. వేరే ఎవరికి కూడా అడుక్కునే అధికారం లేదు. అడుక్కోవడం పాపం, అడుక్కోవడం పాపం. పాపం చేసేటువంటి వాడికి మనం ధర్మం చేస్తే మనకు పుణ్యం వస్తుందా పాపం వస్తుందా? పాపమే వస్తుంది మనకి. కాబట్టి మనం జాగ్రత్తగా ఆలోచించాలి. అడుక్కోవడం పాపం. భగవంతుడు ఎందుకు ఇచ్చాడు మనకి మానవ శరీరాన్ని? భగవంతుడిని కొలుచుకోవడానికి. భగవంతుడిని కొలుచుకుంటే ఆయనకి ఆయన మెయింటైన్ చేయడం పెద్ద కష్టం కాదు. ఏనుగులు ఏనుగుల్ని ఆయన మెయింటైన్ చేస్తున్నాడు అడవుల్లో. ఏనుగు తినడానికి ఎన్ని ఎన్నో టన్నుల ఆహారం కావాలి. మరి ఏనుగులు మెయింటైన్ చేయడానికి అది రోజు కొద్దిగా 10 గంటల నుంచి 5 గంటల దాకా అది ఉద్యోగానికి వెళ్తుందా? వెళ్ళట్లేదే. కానీ భగవంతుడు మెయింటైన్ చేస్తున్నాడు కదా, మరి మనకెందుకు ఆ నమ్మకం లేదు? మనకి నమ్మకం లేదు ఎందుకనంటే మనకి ఈ రోజే కాదు, నెక్స్ట్ లైఫ్ టైం మనకి ఇన్వెస్ట్మెంట్ కావాలి. ఏనుగు ఏ రోజు దొరికితే తింటుంది, లేకపోతే మానేస్తుంది. భగవంతుడి మీద ఆధారపడి మనం భగవంతుడి మీద ఆధారపడ్డాం. షేర్లు కొంటాం, ఇది కొంటాం, అది కొంటాం, నెక్స్ట్ 10 ఇయర్స్ ప్లాన్, 20 ఇయర్స్ ప్లాన్, 30 ఇయర్స్ మెచ్యూరిటీ, 40 ఇయర్స్ మెచ్యూరిటీ, ఎన్ని మెచ్యూరిటీలు మనం పెట్టుకుంటాం మనం. కాబట్టి మనకి ప్రాబ్లమ్స్ వస్తాయి. సరే, టైం అయిపోయింది, మనం 2 నిమిషాలు కీర్తన చేసి తర్వాత ప్రసాదం తీసుకుందాం. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ హరే రామ, రామ రామ హరే.